జాగ్రత్తగా ఇవాల్టి నుంచి మనం తయారు చేస్తున్నటువంటి ప్రఖర ప్రతిభ ఎలా చేయాలి, దానికి ఇంకొక పేరు ధ్యానము. ఇది మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది, పూర్తిగా మనస్సులో ఉంచవలసింది ఏంటంటే ప్రఖర ప్రతిభ అంటేనే ధ్యానము. ఇదివరకు ధ్యానాలు వాడుతూ వాళ్ళాము, ఇప్పుడు మనం ప్రఖర ప్రతిభ వింటున్నాం. ఈ ప్రతిభ గురించి మనం స్పష్టంగా అర్థం అవటానికి ధ్యానము అనే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధ్యానము అంటే కళ్ళు మూసుకుని కూర్చుని చేసేది కాదు. ఫస్ట్ ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా. ధ్యానము అంటే ఏదో కళ్ళు మూసుకుని మీరు ఏదో కూర్చొని ఉంటారు, అది ఒక రకమైన ధ్యానమే. కానీ నిజమైన ధ్యానము అది కాదు. దీన్ని అర్థం చేసుకోవటానికి ఇవాళ నుంచి 10 నిమిషాలు తక్కువ 10 అయింది, 10:20 వరకు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, అదే ధ్యానం. అంటే ఒకే విషయము మీద తెలుసుకునేటటువంటి విషయాన్ని అన్ని వైపుల నుంచి అర్థం చేసుకుని దానికి ఒక పరిపూర్ణమైనటువంటి విధానాన్ని తెలుసుకోవటమే ధ్యానము. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే పేజ్ 26 కేడిఎస్ 2 దాంట్లో పరమపూజ్య గురుదేవులు స్పష్టంగా చెప్పబడిన విషయాన్ని మీరు చేసుకుంటున్నారు. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వేరే ధ్యానము మనం చేయటం లేదు, ఈ మాటలే ధ్యానము. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పింది పూర్తిగా అర్థం చేసుకోండి. ఒకే విషయము గురించి ఒక విషయాన్ని అనేక దిశలలో అన్ని వైపుల నుంచి ఒకే విషయం గురించి తెలుసుకోవటమే ధ్యానము. ఈ డెఫినేషను చాలాసార్లు మధ్యలో చెప్తూ వస్తాను నేను. ఇంకేత మళ్ళీ నేనేదో కళ్ళు మూసుకుని మీతో చేయించటం అనేది కాదు. ఎందుకంటే కళ్ళు మూసు కూర్చునేది భౌతిక శరీరం. భౌతిక శరీరంతో ధ్యానం ఏం చేస్తాం కదా? అసలు యమ నియమాలతోనే మనస్సు స్టార్ట్ అవుతుంది. యమ నియమాల బదులు 4 వర్చస్సులు, 5 శీలాలు, అది మనస్సుకు సంబంధించినవి. కానీ దాని తర్వాత ఆసన ప్రాణాయామాలు చెప్పారు గురువు గారు, పతంజలి అదే చెప్పాడు. ఇప్పుడు మీరు ఆసన ప్రాణాయామాలు చేస్తున్నారు, కానీ ఈ ఆసన ప్రాణాయామాలు ఇంకా మీరు భౌతిక శరీరం గురించి ఆలోచిస్తున్నారు. మీరు ధ్యానం చేయటం మొదలెట్టేశారు అనేది అర్థమైందామా? కంటిన్యూస్గా ఫర్ 1/2 అవర్ కంటిన్యూస్గా నేను చెప్తూ ఉంటాను ఆలోచనలు. ఆ ఆలోచనలు మీరు వింటున్నారు, మనందరము కలిసి ధ్యానం చేసుకుంటున్నాం. గత ధ్యానము అంటే ఏదో వేరుగా జరిగేది కాదమ్మా, ఇదే ధ్యానం. అంటే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవాళ నుంచి ప్రతిరోజు ఈ ధ్యానాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు ధ్యానం చేస్తాం? ఒక లక్ష్యం కోసం చేస్తాం. వినాయకుడి గురించి ధ్యానం చేయొచ్చు, సరస్వతి గురించి చేసుకోవచ్చు, లక్ష్మి గురించి చేసుకోవచ్చు, కాళీ గురించి చేసుకోవచ్చు. ముఖ్యంగా కాళీ గురించి పరమకృష్ణ పరమహంస చేశాడు కొన్ని సంవత్సరాలు. కంటిన్యూస్గా. ఎంత స్థితికి అది జరిగింది అంటే, మధురా బాబా, రామకృష్ణ పరమహంస గురించి చెప్తున్నాను, మధురా బాబా అప్పుడు కాళీ టెంపుల్లో కలకత్తాలో ఉన్న ఆయన కంట్రోలర్. ఒకవైపు రామకృష్ణ పరమహంస ఒక దిశలో నడుస్తూ ఉంటే రామకృష్ణ పరమహంస కనిపించేవాడు, తిరిగి తన వైపు తిరుగుతూ ఉంటే కాళీగా కనిపించేవాడు. అంటే ఏమీ అర్థమైంది అక్కడ? రామకృష్ణ పరమహంస యొక్క ధ్యాన ఏ స్థితికి వచ్చింది అంటే, ఆయన నడుస్తూ ఉంటూనే చూసేవాడికి, బయట నుంచి చూస్తున్నటువంటి వాడికి ఏ ధ్యానము తెలియదు. వాడికి తెలుసు అంతే, వాళ్ళ అల్లుడు పంపించింది మేనేజర్గా ఆయన్ని చూసుకోవాలి అని. అంతకంటే పెద్ద ధ్యానాలు ఏం చేయలేదు ఆయన. కానీ ఆయనకు కూడా కనిపిస్తోంది, ఒకవైపు ఖాళీ వస్తోంది, ఇంకోవైపు నుంచి రామకృష్ణ పరమహంస. ఆయనే ఆ ధ్యాన స్థితిలో మనకి రావాలి, గాయత్రి స్థితి ఆ స్థితికి రావాలి. మనం నడుస్తూ ఉంటే మనుషులకి గాయత్రి కనిపించాలి. రామకృష్ణ పరమహంస కనిపించినప్పుడు కొన్ని సంవత్సరాలు చేశాడు ఆయన. కానీ మధురాబాబు అది చూస్తూ ఉంటే అప్పటికప్పుడే కనిపించింది. దాన్ని వెళ్ళి వేరే సాధన ఏం చేసుకోకర్లే ఆయన. మనం ఆ సాధనగా ఆ ధ్యాన స్థితికి వెళ్ళాలి. దానికి ఏం చేయాలి అనేది మనం చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే, అసలు పరమపూజ్య గురుదేవులు ఏం అడిగేవారు అన్నది తెలుసుకోవటానికి ప్రయత్నించారు. పేజీ 26లో జాగ్రత్తగా 3rd పారా బోల్డ్లో ఉంది, చూడండి, జాగ్రత్తగా చదవండి. ప్రఖర ప్రతిభ సంకీర్ణ స్వార్థపరత కంటే చాలా ఎత్తుగా ఉంటుంది. అంచేత మనం ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఒక సంకీర్ణ స్వార్థపరత గురించి మనం ఇప్పుడు చేయటం లేదు. అంటే చేసేశాక మీ ఇంట్లో ఏదో పనులు చేసుకుంటూ ఉంటే ఇలా చేస్తూ జీవించండి, చేయకండి. ఇది చేస్తున్నప్పుడు దీన్ని అర్థం చేసుకోండి. నేను చాలాసార్లు చెప్తాను కదా, డాక్టర్లు ఇంజనీర్లు చదువుకుంటారు కాలేజీలో, క్లాసులో కూర్చుని ఉంటారు, లెక్చరర్ వింటూ ఉంటాడు, వాళ్ళు వింటూ ఉంటారు. కానీ ఆ క్లాసులో వింటున్నటువంటి ఆ మాటలే వాడికి ఆ సబ్జెక్టు వచ్చేసింది. వింటము అన్నది అర్థమవుతుంది కదా. అంచేత ధ్యానము అనేది ఇంకాస్త ముందుకి మనం వెళ్తే అది ఏ స్థితికి అనేది ఎప్పుడో వెళ్తాం మనం. ప్రస్తుతం దాని గురించి అర్థం చేసుకోండి. ఇప్పుడు పరమ పూజ్య గురుదేవులు మనం ఏం చెప్పుకుంటున్నారో దాని గురించి అర్థం చేసుకుంటున్నాం. ఇది ధ్యానమే. ఏ ధ్యానం గురించి మనం చేస్తున్నాం? ఇంకా ఇవాళ నుంచి మనము చేస్తున్నటువంటి ఈ ధ్యాన విధానాన్ని మీరు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్, చిన్న చిన్న ఏబీసీలతో నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అందులో మొట్టమొదట మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, ప్రఖర ప్రతిభ అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం. ఇంకా గాయత్రి గురించి మాట్లాడటం లేదమ్మా. అసలు దేనికోసం ఈ సాధన చేస్తున్నావు అని ఎవరినైనా ఫస్ట్ క్లాసులో ఉంటే, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అని అడుగుతాడు. వాడు ఏదో క్లాస్ చదువుతాడు, ఆ క్లాస్ పేరు చెప్తాడు. అక్కడ పరమ పూజ్య గురుదేవులు మనం ఏం తెలుసుకోవాలో ముందు ఈ క్లాస్కి వచ్చారు కదా. కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి బాబు, వీటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. ప్రఖర ప్రతిభ సంకీర్ణ స్వార్థపరత కంటే చాలా ఎత్తులో ఉంటుంది. దానికి మానవీయ శ్రేష్టత పైనే దృష్టి ఉంటుంది. ఇంతటా ఇప్పుడు వీడు ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అంటే ఒక లక్ష్యంతో నేర్చుకుంటున్నాడు కదా. ఇంచేత మనం ఈ ధ్యానము ఎందుకు చేస్తున్నాం అన్న దానికి ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే, మానవీయ శ్రేష్టత ఆ స్థితికి మనం వెళ్ళాలమ్మా. ఇంకా డెఫినేషన్ నేర్చుకోండి. మన లక్ష్యం ఏమిటి? ఎంబీబీఎస్ డాక్టర్. దానికి పరమ పూజ ఇచ్చినటువంటి క్లాసెస్ ఏంటి అంటే, ప్రఖర ప్రతిభ అనే క్లాస్ డిగ్రీ కావాలి మీకు. ఒక డాక్టర్ నేర్చుకుంటే ఏమవుతాడు? డాక్టర్ లాగా పనులు చేస్తాడు. ఇంజనీర్ అవుతే ఇంజనీర్ లాగా పనిచేస్తాడు. అలాగే మనం దేని గురించి చేయాలి? ఇంకా ప్రఖర ప్రతిభ లాగా మనం జీవించాలి. దానికి మనం నేర్చుకుంటున్నాం క్లాసెస్. ఈ క్లాసెస్ మనం నేర్చుకుంటే ఏమొస్తుంది అంటే ప్రఖర ప్రతిభ వస్తుంది. వస్తే మన రిజల్ట్ ఏంటి? మానవీయ శ్రేష్ఠత. ఇది తెలుసుకోవాలి. అంచేత గబుక్కుని మనం గాభరా పడిపోయి ఇప్పుడేదేదో విన్న మాటలు అవంతా చూసుకుని అది అవ్వాలి అంటే, అవన్నీ ఉన్న మాటలే, ఆ మాటలు కూడా కరెక్టే, కానీ బయట ఒక ఎండీ డాక్టర్ గురించి చెప్తున్నటువంటి వాడు, మీకు తెలుసు వాడు ఎండీ అని, ఖచ్చితంగా ఎంబీబీఎస్ కంటే పెద్దవాడని కూడా తెలుసు. అంతే తెలుసు మీకు. కానీ ఒక ఎంబీబీఎస్ ఆ ఎండీ స్థితికి రావటానికి ఏ అవస్థపడాలి, ఏం చదివాడు మీకు తెలియదు కదా. కానీ ఇప్పుడు ఈ పరమ పూజ్య గురుదేవుల యొక్క 20 కేడిఎస్ల్లో ప్రఖర ప్రతిభ అనే డిగ్రీ వస్తే మీరు ఎలా ఉండాలి? మానవీయ శ్రేష్ఠత మీ జీవితంలో ఉండాలి. అది ప్రూఫ్. అంటే మీరివంతా మీరు చేస్తున్నప్పుడు, డాక్టరు సినిమాకు వెళ్ళి ఏదో చేసుకుంటాడు, ఏవో టెన్నిస్ క్రికెట్ అన్నీ ఆడుకుంటూ ఉండొచ్చు, కానీ వాడు డాక్టర్గా ఉన్నప్పుడు ఏముంటాడు? డాక్టర్ లాగా ఉంటాడు. అలాగే మేమేమవ్వాలి? ఏ పనులు చేస్తున్నా మీ భౌతిక జీవితం జీవించండి, కానీ ఎక్కడైతే ఒక పని చెయ్యాలి, ఒక స్థితిలో చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు మానవీయ శ్రేష్ఠత గల వ్యక్తులుగా చెయ్యాలి. ఇంచేత రెండు ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పాను. ఒకటి, మీకు ప్రఖర ప్రతిభ అనే డిగ్రీ ఉండాలి, అది అందరికీ తెలుసు. డాక్టర్ వాడు డాక్టర్ చదివినా చదవకపోయినా వాడు డాక్టర్ అని చెప్పగానే మీకు అర్థమైపోతుంది. ప్రఖర ప్రతిభ అలాంటి డిగ్రీ, కానీ మీరు నేర్చుకుంటున్నారు దాన్ని. అది నేర్చుకునేటప్పుడు మీకు తెలుసు కదా, మెడిసిన్ నేర్చుకున్నప్పుడు మందులు చదువుకోవాలి, మనుషుల శరీరం నేర్చుకోవాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి, ఇవంతా తెలుసుకున్నట్టే మీరు ఇక్కడున్నటువంటి సిలబస్లో నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే మానవీయ శ్రేష్ఠత. ఇవి రెండు మాటలు అర్థం చేసుకున్నారు కదమ్మా. మన లక్ష్యము ప్రఖర ప్రతిభ టు ఆల్. ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ఎండీ డాక్టర్ అయిపోయిన తర్వాత అందరికీ వాడు ఎంబీబీఎస్ ఎండీ డాక్టరే. ఇంకా వాడు దానికి తగినటువంటి మీకు ఇవ్వగలడు. కానీ ఎప్పుడు ఇవ్వగలడు? ఆ సబ్జెక్టు నేర్చుకున్నవాడు అయినవుతే. ఏం సబ్జెక్ట్ నేర్చుకోవాలి? మానవీయ శ్రేష్ఠతను తెలుసుకోవాలి. ఇవి రెండు స్పష్టంగా అర్థమయ్యాయమ్మా అందరికీ? మరి నేను చెప్పింది అర్థమైంది లేదా? నాకు ఇక్కడ క్లాసుల్లో ఎలా అర్థమవుతుందమ్మా ఉషా? మరి దీన్ని ఏదో చెప్పండి అమ్మా. ఓకేనమ్మా, అందరికీ అర్థమవుతుందా? ఓకేమ్మా. దాని తర్వాత 26లోనే కంటిన్యూ అవుతుంది. ఆదర్శముల పట్ల అనన్యమైన నిష్ట సమావేశమై ఉంటుంది. అంచేత ఇంకా మీరేమవ్వాలి అంటే ఒక నిష్ట ఉండాలి. ఏ నిష్ట? ఓ డాక్టర్ గురించి మనం చెప్తున్నప్పుడు నేను చాలాసార్లు మీతో చెప్పాను, యాక్సిడెంట్లు అవి జరిగి ఉన్నప్పుడు అందరూ చుట్టూ చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మందులో ఒక డాక్టర్ ఉండి చేయవలసిన హెల్ప్ చేయకపోతే, నాకు తెలుసు చాలాసార్లు వాళ్ళకి వాళ్ళ డిగ్రీలు కూడా ఇవ్వరని. అలాగే మీరు కూడా ఒక నిష్ట ఉండాలి. ఆ నిష్ట ఎప్పుడు ఉంటుంది? చుట్టుపక్కల ఉన్న అవసరం వచ్చినప్పుడు దానికి కావాల్సింది మీరు చేయగలుగుతారు. దానికి అర్థం అవ్వాలి అంటే అనన్యమైనటువంటి నిష్ట ఉండాలి. ఆదర్శం మీద లోక కళ్యాణము మరియు సత్ప్రవృత్తి సంవర్ధన పట్ల దానికి గాఢమైన అభిరుచి ఉంటుంది. అంచేత ఇది మీ టేస్ట్, డాక్టర్ కి ఎలాగైతే మందులో అది ఇవ్వాలనే టేస్ట్ కనిపిస్తుందో మనకే టేస్ట్ ఉండాలి. లోక కళ్యాణము మరియు సత్ప్రవృత్తి సంవర్ధన పట్ల దానికి గాఢమైన అభిరుచి ఉంటుంది. దీనికి పరంపూజ్య గురుదేవులు 4 వర్చస్సులు ఇచ్చారమ్మ. మీరు ఈ పేజీ 26 నుంచి 36 వరకు మీరు ఇంకా భర్తీ చేసుకోవాలమ్మా. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కాదు, ఇంకా మీరు దీని మీద ఇంగిత జ్ఞానము పేజ్ 31లో ఇంగిత జ్ఞానము 32వ పేజీలో నిజాయితీ 33వ పేజీలో బాధ్యత 34వ పేజీలో సాహసము. ఇవి అంటే ఏమిటి అనేది పరంపూజ్య గురుదేవులు చెప్పిందే పేజీ 36లో చూసుకోండి అమ్మా. పేజ్ 36 మళ్ళీ అక్కడ బోల్డ్లో ఉంది, సెకండ్ పారాగ్రాఫ్లో. ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసము, హిందీ కావాలంటే సమజ్దారి, ఇమాందారి, జిమ్మేదారి, బహదూరి, ఈ యొక్క ఈ 4 చరణములు పరిశోధనలోనే ఉత్కృష్టత యొక్క సమస్త సిద్ధాంతములు సమావేశమై ఉంటాయి. జత పరంపూజ్య గురుదేవులు రామకృష్ణ పరమహంస, కబీరు ఈ లెవెల్ నుంచి వచ్చాక వివేకానంద, అరవిందో వాళ్ళకి కూడా గైడెన్స్ ఇచ్చి చేసినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే, ఇంత చిన్న ధర్మ శాస్త్రము వల్లనే యుగానికి చెందిన సమస్యలకు సమాధానము లభించడం అసంభవమే. అది ఆయన చెప్తున్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకటి 4 చెప్పేస్తున్నాం మనం, కానీ దానికి వచ్చిన టెక్నిక్స్ ఓపెన్ గా పరంపూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారు అంటే, ఈ 4 ఇంత చిన్న ధర్మశాస్త్రము వల్లనే యుగానికి చెందిన సమస్యలకు సమాధానము లభించబడను సంభవమే. అర్థమైందమ్మా మన సిలబస్ ఏంటో? ఈ 4 స్పష్టంగా అర్థం చేసుకోవాలి మీరు. దీన్ని చేసే ముందు పరంపూజ్య గురుదేవులు చెప్పేది ఒక విషయం చెప్తారు. ఇప్పుడున్నటువంటి ఈ పుస్తకాలన్నీ మీరు చదువుతూ, ముఖ్యంగా 5వ పుస్తకంలో మీరు చూస్తున్నప్పుడు మీకు స్పష్టంగా ఏమర్థమవుతుంది అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి వ్యక్తి వాడి ఎక్కడ ఉన్నాడో అక్కడే కరెక్ట్గా చేయాలి. పొల్యూషన్ కరెక్ట్గా లేదు, ఎక్కడికి వెళ్ళి చేస్తావురా? నువ్వు ఉన్న చోట నువ్వు చేసేటటువంటి చిన్నది చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అక్కడక్కడ ఒక దీపం ఉంటే సెట్ అయిపోతుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళి చేయాల్సిందేం లేదు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే చేయాలి. సెల్ఫిష్నెస్. ఏం చేస్తాం? ఉన్న చోట కరెక్ట్గా ఏం చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మన వాళ్ళే మనకే ఈ పని చేయవు అంటాం. అలాంటి పరిస్థితి అర్జునుడికి కూడా వచ్చిందమ్మా. వాళ్ళ బంధువులే, కానీ అక్కడ చంపారు. ఇక్కడ మనం చంపేది ఎవరినీ లేదమ్మా. పొల్యూషన్ అది మనుషుల్ని చంపుతావురా, వాతావరణాన్ని మార్చాలి. వాతావరణం చేయటానికి చంపాల్సింది ఏం లేదు, ఏం చెయ్యాలో అది అర్థం. కానీ ఒకసారి గీతను కూడా చూసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. భగవద్గీత 1st చాప్టర్ జాగ్రత్తగా వినండి. ఇది ధ్యానమే అని అర్థం చేసుకోండి. ధ్యానం అంటే కళ్ళు మూసి కూర్చోవడం కాదు, ఒకే ఆలోచన మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చారు ఇప్పుడు. అది గుర్తుంచుకోండి. ఒక 4 వర్చస్సులు మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది అని పరంపూజ్య గురుదేవులు చెప్తున్నారు. వేస్తున్నారమ్మా, వస్తుందా ఇక్కడ? ఓకే ఓకే, ఈ లోపల నేను చెప్తూ ఉంటాను. అంచేత ఈ నాలుగు అనేది మీకు అసలు పూర్తిగా అర్థమైపోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి అత్కృష్టమైన సమస్త సిద్ధాంతాలకు సమావేశమై ఉన్నవి ఇంగితము, ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసము. స్పష్టంగా ఏం చెప్తున్నారు, ఇంత చిన్న ధర్మ శాస్త్రము ఈ నాలుగు వల్లనే యుగానికి చెందిన సమస్యలకు సమాధానము లభించటము సంభవమే. ఏ లిక్కి అది చెప్పాడు ఆయన, మీకు అర్థమవుతుంది కదా. అంచేత మనం వింటం వేరు, డాక్టర్ గురించి మందులు దాని నుంచి చెప్పుకుని ఈ మందు బాగుంటుందా ఇది బాగుంటుందా నీళ్ళల్లో చూసుకోవటం వింటూ ఉంటాను. ఒక్కొక్కసారి డాక్టర్ కూడా ఉంటాడు అక్కడ, ఆ డాక్టర్ చెప్పింది ఏమనలే, మాకు నచ్చిందే వేస్తూ ఉంటాం, అది కరెక్ట్ ఏమో కూడా మనకి తెలియదు. కానీ తేడా తేడాయే కదా, ఇవన్నీ మీకు తెలుసున్నవే కదా. అంచేత పరమ పూజ్య గురుదేవులు చెప్పింది ఇవాళ క్లాసులో ఈ నాలుగు చరణాలు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ చిన్న ధర్మ శాస్త్రము అన్ని సమస్యలకు సమాధానము అని పరమ పూజ్య గురుదేవులు అంత స్పష్టంగా చెప్తూ ఉంటే మరి ఆయన చెప్పింది అర్థం చేసుకోవాలి కదా. దీని మీద ప్రతిరోజు మనం మెడిటేషన్ చేసుకుంటాం. అంటే స్టెప్ బై స్టెప్, ఇవాళ నేను చెప్పింది రెండే రెండు మాటలు బురకెక్కించాలి అని చెప్పాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రఖర ప్రతిభ సంకీర్ణ స్వార్థపరత కంటే చాలా ఎత్తులో ఉంటుంది. పేజీ 26లో ఉన్న చెప్తున్నాను, అది అర్థం అవ్వాలి మీకు. నోటి విందని అంటాం వేరు, మందులు వచ్చి డాక్టర్కి మందులిచ్చి రోగాలు తయారు చేస్తాను రెడీ అవుతాను అంటాడు డాక్టర్, కానీ నేర్చుకోవాలి అమ్మవాడు. అది మనం ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను. ఆ ప్రఖర ప్రతిభ చూడండమ్మా. అప్పుడు కృష్ణుడు చెప్పింది ఏంటి, సౌండ్ వినిపిస్తుందా?
Thank you. ఎలా మంచి దిఖాయి దే రా
వినే వాళ్ళకి అర్థం అవుతుందా? అదైతే చాలు, ఆగితే ఉంటే ఎందుకు మళ్ళా వాళ్ళకి తెలుస్తుంది, వింటున్నారు కదా, రెండోది వస్తుంది కదా. ఇంతవరకు చూసింది జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ జరుగుతుంది ఏంటి అంటే, అర్జునుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ఇంకా చాలా మంది దగ్గర చిన్నప్పుడు ఏమీ తెలియదు విషయాలు నేర్చుకున్నాడు. కానీ నేర్చుకున్నాక ఎవరికి ఉపయోగించాలి? కృష్ణుడికా వీళ్ళకా, గురువుగారికా, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకా? అది కూడా పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్పారు, మీరేం రోజల్లో యుద్ధం కోసం అలాగేదే, 18 రోజులు జరిగే యుద్ధం కాదు కదమ్మా ఇది, 100 సంవత్సరాల పేరు జరిగేటటువంటిది ఈ సెంచరీ ఎంత. మరి దీనికోసం ఏం చేయాలి? చేత రోజుకి 2 గంటలు మీరు దీనికి వాడండి. ఇది కూడా సమయదానము అంటే సమయాన్ని మీరు దానం కింద ఇవ్వమన్నారు. దానం అంటే మీకు తెలుసు కదా, మీరు ఇచ్చేసాక దాని గురించి ఏం పట్టించుకోరు. దానం అని మీరు చేసుకుంటూ కూర్చుంటే ఆవుని దక్షిణ ఇచ్చినట్టు ఉంటుంది. అనేక ఉదాహరణలు చెప్తూ ఉంటాను నేను, అలా చేయకండి. అంచేత రోజుకు 2 గంటలు మీరు పరమ పూజ్య గురుదేవుడికి ఇచ్చేశారు ప్రతిరోజు. ఏం చెప్పారు పరమ పూజ్య గురుదేవులు అన్నది చాలా స్పష్టంగా నేర్చుకోండి. ప్రతిరోజు 2 గంటలు మీరు పనిచేయాలి. పార్ట్ టైంకి జాబ్ కోసం వెళ్ళి ఈరోజు గంటలు ఇవ్వమేము అని చెప్పి, నాకు ఉదాహరణ చాలామంది మాకు 2 గంటల టైం ఇస్తూ ఉంటారా, మాకు ఇంతవరకు ఏం దొరకలేదు, దేనికి వాడతారు వాళ్ళు? ఇప్పుడు వాడండి. నేను ఇంకా చెప్తున్నాను కదా, ప్రతిరోజు ఇవాళ ఈ అరగంట నేను చెప్పేటటువంటి దాన్ని అర్థం చేసుకోండి. ఇవాళ నేర్చుకున్నది చాలా స్పష్టంగా చేసింది ఏంటి అంటే, 26వ పేజీలో ప్రఖర ప్రతిభ, మానవీయ శ్రేష్టత అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ 4 ఉన్నాయి, సమజ్దారి, ఇమాందారి, జిమ్మేదారి, బహదూరి. ఇది చిన్న ధర్మశాస్త్రము వల్లనే యుగానికి చెందిన సమస్యలకు సమాధానము లభించటము సంభవమే అని అంత స్పష్టంగా పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నటువంటి ఈ 4 ఇంటిని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. దాన్ని మనం ప్రతిరోజు క్లాసులో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటాం. ఇదంతా మీరు చూసినంతా కూడా ధ్యానమే అని అర్థం చేసుకోండి. ధ్యానము అంటే ఒక విషయం గురించి ఎలా తెలుసుకోవాలో దాన్ని పూర్తిగా నేర్చుకుని ఉపయోగించుకోవటం. క్లాసెస్లో వాళ్ళు వింటారు, ఆ విన్నది ప్రతి క్లాసు వింటారు, ఓ సంవత్సరం నేర్చుకుంటారు, అలా 5 సంవత్సరాలు నేర్చుకుంటారు. వింటారంతే, 24 అవర్స్ కాదమ్మా ఆ క్లాసులో. వింటే వింటారు, ఒక్కొక్కసారి వారు విన్నారు కూడా అమ్మా బయట గడుపుతూ ఉంటారు, కానీ నేర్చుకుంటారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు. మనం రోజుకి 2 గంటల్లో వీటి గురించి మనం నేర్చుకుంటాం. సమజ్దారి, ఇమాందారి, జిమ్మేదారి, బహదూరి, ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసము. ఇదే బుక్లో 31 నుంచి 36 గురించి చెప్పింది. మీరు చదువుకోవాలమ్మా, వినేశారు అంటే కుదరదమ్మా, స్టడీ చేసుకోవాలి. వీలైతే అందరూ కలిసి చేస్తారే కంపానియన్ స్టడీ, ఏమంటారు కంబైన్డ్ స్టడీ. ఇప్పుడు మనం కూర్చుని చేసుకుంటున్నాం అమ్మాయి 1 గంట, కానీ ఇంకా దాన్ని మీరు ఏమని చేస్తారు, చెయ్యాలి. ఇంకేత నెక్స్ట్ క్లాసులో వీటి గురించి ఇంకాస్త ధ్యానానికి ముందు వెళ్తున్నాం. అంటే ఇవాళ ధ్యానంలో మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు ముంచుకోండి, మీరు ప్రహర ప్రతిభ తెచ్చుకుంటున్నారు. ఎలా నేర్చుకుంటున్నారు, మానవీయ శ్రేష్టత మీద నేర్చుకుంటున్నారు. దానికి ఈ 4 సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు. అదమ్మాయి వార ధ్యానము. జై గురుదేవ్. దీన్ని ఒక సమ్మరీ లాగా మీరు జాగ్రత్తగా మళ్ళీ వినండి. ప్రఖర ప్రతిభ మానవీయ శ్రేష్టతగా జరుగుతారు. దానికి గీత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసంను నేర్చుకుంటాము. అదిరా ఇవాళ ధ్యానంలో మీరు నేర్చుకున్నది స్పష్టంగా అర్థం చేసుకోండి, మళ్ళీ అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ధ్యానం యొక్క అసలు ఏం నేర్చుకోవాలి అంటే ప్రఖర ప్రతిభను తెచ్చుకోవాలి. దేనికి, మానవీయ శ్రేష్టతకు. ఈ మానవీయ శ్రేష్టతను గీత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసముతో. కానీ ఓ డాక్టర్ ముందు వాడు డాక్టర్ అయ్యాక ఇతరులకు మందిస్తాడు, ముందు వాడు చదువుకోవాలిగా. అంచేత ఈ 4 వర్తిస్తుంది. ముందు మనం బాగా నేర్చుకుంటాం, నేర్చుకుంటూ మన నిత్య జీవితంలో ఎంత తెలుసు అంత ప్రతి 2 గంటలకి చేయవలసింది చేస్తాము. అందులో ఆసన ప్రాణాయామాలు ఖచ్చితంగా చేసుకోవాలి. జై గురుదేవ్.